ಶ್ರೀಮತೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಪ್ರಿಯ ಭಾಗವತ ಮೈತ್ರಿ ಸಭ್ಯುಲರ, ಪೆದ್ದಲರ, ಮುಂದುಗಾ ಅಂದರಿಗೆ ದಾಸೋಹಂ ಸಮರ್ಪಿಸ್ತೂ, ಶ್ರೀಮತ್ ಪರಮಹಂಸ ಪರಿವ್ರಾಜಕಾಚಾರ್ಯರು, ಶ್ರೀಮತ್ ಉಪನಿಷತ್ ಸಿದ್ಧಾಂತ ಆಚಾರ್ಯಪೀಠ ವ್ಯವಸ್ಥಾಪಕರು, ಪರಮಹಂಸ ಪರಿವ್ರಾಜಕಾಚಾರ್ಯರು, ಶ್ರೀ 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 ತ್ರಿದಂಡಿ ಶ್ರೀ ರಂಗರಾಮಾನುಜೀಯರ್ ಸ್ವಾಮಿವಾರು, 2001-2002 ఈ భారతదేశాన్ని పర్యటించారు. ఆ పర్యటనలోని విశేషాలని చక్కటి వ్యాసరూపకంగా కూడా అనుగ్రహించారు. దాన్నే మనం ప్రతిరోజు శ్రవణం చేస్తున్నాం. గ్రంథం మన పుణ్యభూమిని దర్శిద్దాం వస్తారా అని. దానిలో నిన్నటి వరకు 63 భాగాలు తెలియజేశాను. ఇవాళ 64వ భాగాన్ని ప్రారంభిస్తున్నా. కాశ్యపాహన్ వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. నిన్నటి రోజున తిరుమిడ వెందై అనేటువంటి దివ్యక్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి విశేషాలని జ్ఞానప్రాణ సన్నిధి తెలియజేసి మనకి స్వామివారు శిల్పశాలకు బయలుదేరినట్టుగాను తెలియజేశారు. అలాగనే అక్కడ ఒక మ్యూజియం ఉందని, ఆ మ్యూజియంలో విగ్రహాలు ఉన్నాయి అని కూడా తెలియజేశారు. ఆ తర్వాత విశేషాలని ఇలా కొనసాగిస్తున్నారు. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. మ్యూజియంలు చూశాం, రకరకాల విగ్రహాలు చూశాం, అన్నింటి ధరలు లక్షల్లోనే. అక్కడి నుంచి సముద్రపు ఒడ్డున ఉండే పాండవ రథాలు, పంచరథాలు వగైరాలు చూడడానికి వెళ్ళాం. ప్రసిద్ధమైనవే కనుక వివరాలేం రాయడం లేదు. నేను ఇదివరకే చూసేశాను కనుక రాజుగారు వగైరాలు నన్ను కారులో వదిలేసి చూడడానికి వెళ్ళి 1 గంటలో తిరిగి వచ్చారు. షోర్ టెంపుల్ కూడా చూసి వచ్చారు. ఇక అక్కడి నుండి బయలుదేరి మధురాంతకం వచ్చాం. ఇది రామానుజుల వారు సమాశ్రయణం అయిన స్థలం. పెరియ నంబిగారు కాంచీపురం వస్తూ ఉండగా, రామానుజుల వారు శ్రీరంగం వెళుతూ ఉండగా ఇద్దరూ అనుకోకుండా ఒకచోట కలిశారట. ఆ కలిసినటువంటి ప్రదేశమే ఇగో ఈ మధురాంతకం. అప్పుడు రామానుజుల వారు తమకి పంచ సంస్కారాలు కటాక్షించమని ప్రార్థించారు. శ్రీరంగం వెళ్ళాక చూద్దాం అన్నారు పెరియ నంబిగారు. అలా కాదు, వెంటనే అయిపోవాలి, ఈ మనస్సుని నమ్మలేం అని రామానుజుల వారు పట్టుబట్టారు. అలా పట్టుబట్టగా పెరియ నంబిగారు ఆ స్థలంలోనే, అంటే ఇగో కనిపించే ఈ స్థలంలోనే రామానుజుల వారికి పంచ సంస్కారాలు అనుగ్రహించారు. మేము వెళ్ళేసరికి ఆలయం మూసేశారు. అయినా అర్చకులు పాపం ఇంటి దగ్గర నుంచి ఆపసోపాలు పడుతూ వచ్చి తలుపులు తెరవడానికి చూశారు. కానీ గవర్నమెంట్ అధికారులు అంగీకరించలేదు. చుట్టూ తిప్పి చూపవలసిందని మాత్రమే చెప్పారు. సరే, పెద్ద కోనేరుంది, దాన్ని చూశాం. ఆలయం లోపల ప్రాకారమంతా చూశాం. గర్భగుడిలో పెరుమాళ్ళనే సేవించలేదు. పెరుమాళ్ల పేరు కరుణాకర పెరుమాళ్, ఏరికాత్త రామన్ అని కూడా అంటారు. సమాశ్రయణం జరిగిన స్థలం చూశాం. చెరువు పొంగి వస్తుంటే రామలక్ష్మణులు కాపలా కాశారు కనుక ఏరీ కాత్త రామన్ అని పేరు. విభాండకుడు అనే ఒక ఋషి రాముణ్ణి ఉపాసించిన స్థలం కూడా ఇదే. ఈ ఆలయం వడగలవారి సన్నిధి. పెరుమాళ్ సన్నిధికి వాయువ్యంగా లోపలి ప్రాంగణంలో ఒక చిన్న మంటపం ఉంది. ఆ చిన్న మంటపమే భగవద్ రామానుజుల వారు సమాశ్రయణం పొందిన స్థలం. అది మహా ఉంటే 5x5 ఉన్న మంటపం అంతే. ఇప్పటికీ ఆ రోజున రామానుజుల వారు పొందినటువంటి సమాశ్రయణాలు, అంటే తత్వచక్రాంకణాలు చేసుకున్నటువంటి శంఖచక్రాలు లోపల సన్నిధిలోనే ఉన్నాయట. పెరియ నంబిగారి ఆరాధన కూడా అక్కడే ఉన్నదట. సంవత్సరానికోసారి ఆ రోజు పెరియ నంబిగారిని, ఉడయవర్లని, ఉడయవర్ పడి అనే స్థలానికి తీసుకొని వెళ్ళి తీసుకొని వచ్చి ఉత్సవం చేస్తారట కూడా. మధురాంతకం నుండి తిండివనం మీదుగా సెంజికోటకి వెళ్ళాం. శంజికోటలో చారిత్రక ప్రాధాన్యమే కనుక పెద్దగా ఆగలేదు. తిరువణ్ణామలై వెళ్ళాం. ప్రసిద్ధమైన రమణ మహర్షి ఆశ్రమాన్ని రాజుగారు మొదలైన వారు వెళ్ళి చూసి వచ్చారు. పూర్వాశ్రమంలో నేను కొంతకాలం అక్కడ ఉన్నాను కనుక అన్నీ నాకు తెలిసినవే. కనుక ఇప్పుడు నాకు వెళ్ళాలని మళ్ళీ ఆసక్తి కలగలేదు. కారులోనే ఉండిపోయా. ఆలయం అరుణాచలేశ్వరుడిది. అది కూడా అంతే, నేను వెళ్ళి చూడలేదు. అది ఒరిజినల్గా వేణుగోపాలస్వామి ఆలయమని, దానిని శైవులు ఆక్రమించేశారని రాజహంసస్వామివారు చెప్పారు. సరే, అక్కడి నుంచి తిరుక్కోవెలూరు వెళ్ళాం. ఊరు కాస్తంత పెద్దదే. ఈ దివ్యదేశం వివరాలన్నీ మార్చి 2004 శరణ్య సంచికలో బాగా వచ్చాయి. అందుకని నేను మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వ్రాయడం లేదు. త్రివిక్రమమూర్తి సన్నిధి శంఖం కుడి చేతిలో ఉంటుంది. ఆలయం జీర్ణోత్తరణ జరుగుతోంది. పెద్ద ఆలయం. ఇక్కడ జీయర్ స్వామి గృహస్థు జీయరట. వారిని కూడా సేవించుకున్నాం. వారు చాలా ఆదరంగా చూపించారు. మంచి మర్యాదలు చేశారు. ఈ దివ్యదేశపు వివరాలన్నీ శ్రమ అనుకోకుండా మార్చి 2004 శరణ్య సంచికలో ఒక్కసారి చూడండి. ఇలా కలిసి వస్తున్నాయి కదా, ప్రత్యేకంగా దివ్యదేశపు శీర్షికతో ప్రారంభించాం. అంచేత శ్రమ అనుకునే కోరనే నా ఉద్దేశ్యం. అందుచేత మీరు శ్రమ అనుకోరు అని నా ఉద్దేశ్యం. తిరుక్కోవలూరు నుంచి తిండివనం చేరి అటు నుంచి రాత్రి 9 గంటలు అయ్యేసరికి పాండిచ్చేరి చేరుకున్నాం. అక్కడ గోల్డెన్ గెస్ట్ హౌస్ అనే పేరున్నటువంటి అరవింద ఆశ్రపు విభాగంలో మేము బస చేశాం. మాకు బసవారు ఏర్పాటు చేశారు, ఆశ్రమ అధికారులు అని అంటూ స్వామివారు 25వ భాగాన్ని ముగించారు. శ్రీ రంగరామానుజ ఇతిభ్యో నమః. గ్రంథంలో 26వ భాగం మళ్ళీ ఇలా కొనసాగిస్తూ ఉన్నారు. మేము అలా పాండిచ్చేరి చేరేసరికి రాత్రి 9 గంటలు అయ్యింది. ఆశ్రమ కార్యాలయం మూసేసిన త్వరలోనే కార్యకర్తలు మాకు బసని ఏర్పాటు చేశారు. గోల్డెన్ గెస్ట్ హౌస్ అనే పేరున్న అరవింద ఆశ్రమపు భాగంలో మాకు బస ఇచ్చారు ఆశ్రమ అధికారులు. పాండిచ్చేరి పాత పేరు పుదుచ్చేరి. పదు అంటే కొత్త, పదు కాదు పుదు. పుదు అంటే కొత్త అని అర్థం. చేరి అంటే గ్రామం అని అర్థం. ఫ్రెంచి వారు మన దేశంలో అడుగు పెట్టినటువంటిది సముద్ర తీరాన్ని నూతనంగా గ్రామ పట్టణ నిర్మాణాలని చేపట్టిన సందర్భంలో ఈ పేరును స్థానిక తమిళులు ఉపయోగించేవారు పుదుచ్చేరి. అదే క్రమంగా నేడు పాండిచ్చేరి అయింది. సరే, 1816 నుంచి 1954 వరకు ఇంచుమించు 138 సంవత్సరాల పాటు దీన్ని ఫ్రెంచి వారి అధీనంలో ఉండడం జరిగింది. ఇదొక్కటే కాదు, ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా సమీపంలో ఉన్న యానాం, తమిళనాడులో ఉన్న తంజావూరు, సమీపంలో ఉన్న కారైక్కల్, కేరళలో ఉన్నటువంటి మాహే ప్రాంతాలు కూడా ఫ్రెంచి వారి అధీనంలోనే 1954 వరకు ఉన్నాయి. ఆ తరువాత ఈ 4 కలిసి పాండిచ్చేరి అనే యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతం కింద భారతదేశంలో విలీనమయ్యాయి. మాహే, కారైకల్, యానాంలలో కంటే కూడా పాండిచ్చేరిలో ఫ్రెంచి వారి నాగరికత అవశేషాలు చాలా కనిపిస్తాయి. పౌరుల ముఖాల తీరు ఫ్రెంచి వారి ముఖాలను పోలినవిగా అధికంగా కనిపిస్తాయి. పోలీసు డ్రెస్సులు 4 చోట్ల విచిత్రంగానే ఉంటాయనుకోండి. పాండిచ్చేరిలోని రెస్టారెంట్లు, ఇళ్ళు నిర్మాణాలతో సహా అలవాట్లలో కూడా ఫ్రెంచి వారిని తలపిస్తూ ఉంటాయి. కొన్ని రోడ్ల మీద తిరుగుతూ ఉంటే విదేశాలలో ఉన్నామా అని అనిపించింది. సరే, ఈ ప్రాంతం అంతా అసలు 1500 BC ప్రాంతంలో వేదపురి అని ప్రఖ్యాతి అట. అగస్త్య మహర్షి ఇక్కడ ఒక యజ్ఞం చేశాడట. ఆ యజ్ఞవేదిక పైన అరబిందయోగి సమాధి నిర్మితమైందని కొందరు చరిత్రకారుల అంచనా. ఈ చిన్న ఊరిలో 350 ఆలయాలు ఉన్నాయని, అందులో 200 పైన ఆలయాలు వినాయకుడివే అని, ఆయన అన్నగారివి కానీ అని తెలిసి విస్తుపోయాను. 350 కాక చిన్నా చితక పేదా గొప్ప చర్చలు బోలుడెన్ని. ఈ పాండిచ్చేరిలో ప్రధానంగా అందరినీ ఆకర్షించేది అరవింద్ ఆశ్రమం. బ్రిటిషు వారి సమయంలో బెంగాలీకి చెందిన అరవింద ఘోష్ అనే ఆయన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని తీవ్రవాదుల జాబితాలో చేరిపోయినారు. ఆలీపూర్ బాంబు కేసులో పాపం జైలు శిక్ష అనుభవిస్తూ ఉండగా దివ్యవాణి ప్రబోధించి ఆధ్యాత్మిక మార్గం వైపు తిరిగారు. జైలు శిక్ష పూర్తి అవగానే పాండిచ్చేరి వచ్చి ఆశ్రమ స్థాపన చేశారు. అయినా చాలా కాలం పాటు ఆయన మీద పోలీసులు నిఘా కొనసాగించారు. ఆయన శిష్యురాలు ఒక ఫ్రెంచి వనిత, ఆమెను మదర్ అని పిలుస్తారు. వారిరువురూ గతించాక ఒక కమిటీయే ఇప్పుడు ఆశ్రమ నిర్వహణని చేస్తోంది. పెద్ద ఆశ్రమం ఇది, కార్పొరేట్ ఆశ్రమం అనవచ్చు. ఒక బహుళజాతి సంస్థ, కార్యకలాపాలకి ఎన్ని హంగులుంటాయో అన్ని హంగులున్నాయి. అనేకమైన పక్కా బిల్డింగులను చూస్తే ఆశ్రమం అనిపించదు, కానీ కార్యకలాపాలు ఆశ్రమ సంబంధమైనవే. స్కూళ్ళు, కాలేజీలు, స్వయం ఉపాధి పథకాలు, చిన్న పరిశ్రమలు, ధ్యాన మందిరాలు, ఇలా అనేకం ఉన్నాయి వీరి అధీనంలో జరిగే విషయాలు. అరవింద్ ఘోష్ సిద్ధాంతం ఒక కోణంలో చూస్తే అద్వైతమే, కానీ మాయావాదాన్ని మాత్రం అంగీకరించలేదు ఆయన. అంటే జగత్తు మాయా అన్న దానిని ఒప్పుకోలేదు. అమీబా, చేప, కప్ప, పక్షులు, జంతువులు, వానరాలు, నరులు, ఇలా జీవ పరిణామం జరిగినట్లే ఇక మానవ మేధ పరిణామం చెందుతుందని, క్రమంగా సూపర్ మైండ్ అవుతుందని వీరి సిద్ధాంతం. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. స్థానికులెవరికీ ఆశ్రమం అంటే సదభిప్రాయం లేకపోవడం, విదేశీయులందరికీ విపరీతమైన మోజు కలిగి కోట్లు కుమ్మరించడం ఈ అరవింద్ ఆశ్రమం ప్రత్యేకత. నా పూర్వాశ్రమంలో నేను కొంతకాలం ఇక్కడుండి వీరి సిద్ధాంతాన్ని కొంచెం మన్నించవలే నా అనుష్ఠానాన్ని బాగా స్టడీ చేశాను. కనుక ఈసారి విజిట్లో రాజుగారు మొదలైన నా స్నేహితులే ఎక్కువగా తిరిగారు ఆశ్రమంలో. నేను గదిలోనే ఉండిపోయాను. మరునాడు 15వ తేదీన బయలుదేరి బస మార్చలేదు. సామాన్లు గదిలోనే ఉంచి కడలూరు మీదుగా తిరు అహీంద్రపురం చేరుకున్నాం. ఇది ఒక దివ్య దేశం. నడనాడులో అంటే మధ్యదేశంలో ఉండే రెండు దివ్య దేశాలలో ఇదొకటి. అహీంద్రపురం అనే పదానికి తిరు చేరిస్తే తిరువహీంద్రపురం అవుతుంది. అహి అంటే సర్పం అని, అదే ఆదిశేషువు. మేం వెళ్ళేసరికి ఆరాధన ఇంకా పూర్తి అవ్వలేదనుకుంటా, సేవాకాలం అవుతోంది. పెద్ద ఆలయమే వడగల్వారి సన్నిధి. వేదాంత దేశకుల వారు చిరకాలం అంటే సుమారు 40 సంవత్సరములు నివసించిన స్థలం. ఆలయానికి తూర్పు వైపున ఓషదాద్రి అనే చిన్న కొండ కూడా ఉంది. చిన్న మెట్లు వరుస ఎక్కి పైకి వెళ్ళాలి. అక్కడే వేదాంత దేశకుల వారు చాలా కాలం తపస్సు చేశారు. ఇక ఇక్కడి అర్చామూర్తి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క కలయిక అని కొన్ని పుస్తకాల్లో చదివాను. కానీ అర్చకులు అలాంటి వివరాలు ఏమీ చెప్పలేదు, అందుకని నేను కదపలేదు. తూప్పిల్ అనే గ్రామంలో జన్మించిన వేదాంత దీక్షకుల వారు ఇక్కడికి తమ 20వ ఏట వేయించేసి హయగ్రీవ మంత్ర సాధన కోసం గరుత్మంతుని గురించి ఈ ఓషధాద్రి మీద తపస్సు చేశాయి. అలా చేయగా ఆయనకు ప్రత్యక్షమయ్యి గరుత్మంతుల వారు ఉపదేశం చేశారట. అప్పుడిక వారు హయగ్రీవుని గురించి తపస్సు చేశారట. హయగ్రీవ స్తోత్రం వగైరాలన్నీ అనుగ్రహించింది కూడా ఇక్కడే. కొండమీద ఎదురుగా గరుడులు, ఒక పక్కన వేదాంత దేశకులు హయగ్రీవమూర్తి వేయించేసి ఉన్నారు. కొండ వగైరాలు చాలా బాగున్నాయి. కింద ఆలయంలో పెరుమాళ్ల దేవనాథులు, ఆదిశేషువు తోక వలన ఏర్పడిన తీర్థం ఒక నుయ్యిలాంటిది ఒకటి ఉంది. ఆదిశేషువుకి ప్రజలు జరిపే క్షీరాభిషేకాలు అవశేషాలన్నీ ఆ నూతిలోకి చేరుకుంటాయి. 2000 అడుగుల లోతు ఉంటుందని చెప్పారు అర్చకులు. ఎంతవరకు నిజమో తెలియదు. ఇలా విశేషాలు స్వామివారు మనకు అందించారు. రేపటి రోజున మరిన్ని విశేషాలని స్వామివారి రచించిన గ్రంథము ద్వారా మనం గ్రహిద్దాం. అడియేన్ రామానుజదాస
విన్నటువంటి మీ అందరికీ ఆ పెరుమాళ్ళ యొక్క కృపాకటాక్షాలు కలగాలి అని కోరుకుంటూ అడిగాను రామానుజాసన్.